అప్పుడు నీకు అర్థమైంది ఏదో గొడవ జరిగింది అందుకే నేను ఇంత ముచ్చట్లాడుతున్నా ఈయన ముఖంలో కళాకంతులు కనపట్లేదు అనుకుని ఇలా అన్నాడు. ఆనందమునందు వైవర్య మగ్గలిల్చే కన్ను గవయనుగు దైన్యంబు కానబడియే ఆర్తి ఏదేమి ఒకటి నీ అంతరంగమునియోన్నది ఇది ఎట్టు లొక్క అనగా. ముఖంలో రంగు లేదు, పాడిపోయి ఉంది నీ ముఖం, రక్తహీనతతో ఉంది. నీ కళ్ళల్లో దీనత్వం కనపడుతోంది, ఏదో తెలియని బాధ కనపడుతున్నది, ఏదో బాధ నీ మనస్సులో ఉంది. నీకోటి పుణ్యాత్మునికి మనస్సులో బాధ ఉండకూడదు. ఎవరికైనా బాధ వస్తే బాధ తొలగించేవాడు వ్యాసుడంటే అటువంటిది నీకు ఏ బాధ ఏమిటి? అందున అష్టాదశ పురాణాలు రాసిన వాడివి, బ్రహ్మసూత్రములు ఇచ్చిన వాడివి, మహాభారతం రాసిన వాడివి, వేదములు విభజించిన వాడివి, సద్గురువువి, జగద్గురువువి, అటువంటి నీకేమిటి ఆర్తి? ఇంతకుండా నేను ఎంత పలకరించినా మాట్లాడకుండా ఉసూరు పట్టు ఉన్నావు. కారణం ఏమిటినైనా మైసూరు పట్టితే లేదా ఉసూరు పట్టున్నావు? పైగా కాశీ నుంచి ఇక్కడికి వచ్చానంటున్నావు. సాధారణంగా కాశీ వెళ్ళిన వాడు ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇంకో చోటకి వెళ్ళడే సంసార్లు అంటే తప్పదనుకోండి. హైదరాబాద్ నుంచి వచ్చాక హైదరాబాద్ అనుకోండి ఇంకా ఎలా కుదురుతుంది? కాబట్టి వంశీ ఉన్నాడంటే వంశీ వెళ్ళిపోదు తప్పదు. బిహెచ్ఎల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే కుదరదు, ఎందుకంటే ఆయన ఉద్యోగం ఆయన కుటుంబంలో ఉన్నాడు, గృహస్థాశ్రమంలో ఉన్నాడు. కానీ ఆయనకి అసలు ఏ బంధాలు లేవు. హాయిగా ఏకో నారాయణ అందుకు తిరిగిస్తున్నాడు వాడు. అటువంటి వాడు వెనక్కి ఎందుకు వచ్చాడు అని ఆయనకు అనుమానం వచ్చింది. కాశీ నుంచి ఎందుకు వచ్చావు? కాశీలో ఏమన్నా కొంచెం గడబడ జరిగిందా, కొంచెం జరిగిందా? లోలార్కునకు నీకు లోన ఏమేమి బోటు పుట్టదు కదా మాట మాట వెనకయ్య శ్రీ డుంకి విఘ్నేశ్వర స్వామి దిక్కదు కదా తిరుగుబదిల్ను ఆవన్న నిన్ను మధ్యాహ్న కాలం గుణ అరయ్యకుండదు కదా అన్నపూర్ణ నెపలేమియును లేక నీయడాటంబున పాటి తప్పదు కదా భైరవుడు ఎట్టు బాసితి మిన్నేటి ఇసుక తిప్ప ఎట్టు బాసితివి ఆ స్థలంబు ఏలు క్రోసులు ఎట్టు బాసితి అవి ముక్త కట్ట భూమి ఎట్టు బాసితి విశ్వేసు ఇందుధరుని సూర్యులు 12 మంది ద్వాదశాదిత్యులు అంటారు వాళ్ళని. అందులో ఒక ఆయన లోలాదిత్యుడు, కాశీ మీద లోలత్వంతో ఇష్టంతో ఉండిపోయాడు ఆయన. అందుకే నిజాయితీపై కకోల్కాదిత్యుడు, సాంబాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, గరుడాదిత్యుడు, అరుణాదిత్యుడు, ఇది లోలాదిత్యుడు, వీళ్ళందరూ 12 రూపాలు. అందులో లోలాదిత్యుడు ప్రత్యేకం. కాశీ అంటే నీకు చాలా ఇష్టం, ఆ రూపంతో ఇక్కడే ఇష్టపడి ఉంటాడు ఆయన. ఆ లోలార్పుడికి నీకు ఏమైనా మాటామాట తేడా వచ్చిందా? ఒక్కోసారి మనకి ఏదైనా కాపు వస్తే అవసరం ఏదో అంటాం, వాడికి వడ్డీ కోడు అంటాడు, ఇంకా అక్కడి నుంచి మాటామాట దొరుకుతుంది, కొట్టుకుంటారు. అందుకని ఎప్పుడైనా ఎవరికైనా పాపం వచ్చి తిట్టినప్పుడు నిశ్శబ్దంగా ఉంటే మౌనత కలహో నాస్తి. మౌనత అంటే మౌనంగా ఉండడం వలన కలహ నాస్తి అంటారు. కృషితో నాస్తి, అన్ని కృషిత, ఇదే గుర్తుపెట్టుకోండి. మౌనేన అని కొందరు చెబుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనత కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తతో ఉదయం. కాబట్టి ఈసారి ఏం చేస్తారు ఎవరు ఎవరైనా ఏదైనా అంటే మాట్లాడకుండా ఊరుకోండి. ఎంత చిత్రం మనకు వచ్చింది ఏముంది, అవసరాలు చుట్టూ పెట్టుకుని రోడ్డు నొప్పి పెట్టి వెళ్ళిపోతారు. కానీ వాడు ఏదన్నంటే సుంటాడు కానీ యాంక్ సుంటా అంటావా, నువ్వే పెంట అన్నావా వస్తుంది తంట, నీకు ఒకటే మంట. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు సాత్వికుడు, సూర్యుడు సాత్వికుడు, నీ ఇద్దరికి మాట మాట ఎలా పుడుతుంది? పుట్టదు కదా, ఒకటి పుట్టిందా? ఇక విఘ్నేశ్వరుడు చాలా గొప్పవాడు. అక్కడ ఒక్క నమస్కారం చేస్తే, గుంజీళ్ళు పెడితే, లేక గరిక ఇస్తే చాలు, ఆ మాత్రానికి పరిమాలిన సర్వమైన నీచమైన ఆ గరికని సేకరించి అనుగ్రహించే మంచివాడ. ఆయనతో ఏమైనా తేడా వచ్చిందా? చిప్పు అనలేదు కదా ఆయన. లేక ఆకలితో ఉన్న సమయంలో కాశీలో మధ్యాహ్నం పూట వేళ్ళకింత అన్నం పెట్టకుండా అన్నపూర్ణ దేవుని ఏడిపించిందా? అన్నపూర్ణ ఎవరికైనా అన్నం పెడుతుంది ఇక్కడ, ఎవరికైనా అన్నం దొరుకుతుంది. అన్నపూర్ణ నిన్ను అన్నం పెట్టక బాధ పెట్టలేదు కదా. లేక కాలభైరవుడు ఏ తప్పు లేకుండానే నా క్షేత్రంలో ఉండవద్దు, గట్టవచ్చని వెడబట్టు గంటలేదు కదా. పంచక్రోశుల స్థలమైన కాశీని విడిచిపెట్టి ఎలా వచ్చావు? మోక్షాన్ని అంగడిలో అమ్మినట్టుగా అందే ఆ ప్రాంతం విడిచిపెట్టి ఎలా వచ్చావు? విశ్వేశ్వరుణ్ణి ఇందుధరుణ్ణి ఎలా విడిచిపెట్టావు? ఆ గంగానదీ తీరంలో ఉన్న ఇసుకలో తిరగడం మానేసి ఎలా వచ్చావు అంటాడు. ప్రత్యేకంగా ఇసుక తెప్ప అన్నాడు. ఆ ఇసుక అంటే ఆయనకి ఎంత ఇష్టం ఆలోచించండి. గంగానదీ తీరంలో ఉన్న ఇసుకలో తిరగాలి, ఆ ఇసుక ఒంటికి పూసుకోవాలి. మందాకిని ఆ త్రివేణి వల్ల నంబు బాహ్య కక్షా స్థలంబు మధ్యాంతర కక్షలు విమల దివ్య జ్యోతి రుద్రంబణ శ్రీమద్ విశ్వపతి శలింగము మదిల్ చింతిప కాశీ మహాగ్రామం విప్పుడు నాకలుంగవకు సాక్షాత్కారముందైకొను. ఆ గంగానది త్రివేణి సంగమం, అక్కడ ఉన్న పెద్ద పెద్ద బయటి ఉండేటటువంటి కక్షలు, విశాలమైన వీధులు, పెద్ద పెద్ద మేడలు, నిద్దలు, ఇవన్నీ ఇప్పటికీ నా కళ్ళ ముందు తాండవం ఆడుతున్నాయి. దురదృష్టవశాత్తు నేను కాశీ విడిచిపెట్టి వచ్చేసాను. ఆ విషయం నా ఇవన్నీ చెప్పుకున్నాను కదా. ఆగస్టు ఉండడానికి వెళ్ళాక వచ్చాడు వింజపర్వతం వల్ల. అది విడిచిపెట్టి వచ్చినా ఇంకా అవి నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆ శ్రీమద్ విశ్వపతీశ్వరుడు యొక్క జ్యోతిర్లింగం, కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం నిరంతరం నా కళ్ళ ముందు తాండవం ఆడుతూనే ఉంటుంది. అటువంటి విడిచిపెట్టి ఇక్కడికి ఎలా వచ్చావు? కాశీని విడిచిపెట్టి ఎవడైనా బయటకు వస్తాడా? హాయిగా అక్కడే ఉండదు ఎలా వచ్చావు నాయన? నేనంటే కర్మగాలు వచ్చాను, నీకేం కర్మగాలి? ఆనందముల అర్ధరాత్రముల చంద్రాలోకములు కాయగా నానాసైకతలేదిగా స్థలములను నల్దిక్కులను శంభు కాశీనాథం తరుణేందు శేఖరు శివు శ్రీకంఠుని పాడుదు నేనెల్లంకుల ప్రకరములు నేను ఎంతో ఆనందంతో సరిగ్గా అర్ధరాత్రి వాళ్ళు 12 గంటలకి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇసుక తిన్నుల్లో ఇప్పుడంటే ఘటాలు ఉన్నాయి ఈ రేవుళ్ళు అనమాట. ఈ రేవుళ్ళు ఆయన తెగ తిరిగేవాట, అటు ఇటు తిరుగుతూ ఆనందంతో పాటలు పాడేవాడు అన్నమాట. శంభో శంకర కాశీ విశ్వేశ్వర తరుణేందు శేఖర శివ శ్రీకంఠ సిద్ధికంఠ అంటూ ఆయన నామస్మరణం చేస్తూ ఆయన మీద భక్తితో పాటలు పాడుకుంటూ తిరిగేవాడు. ఆ పిండి విందెలు అక్కడ కురుస్తున్నప్పుడు ఆ మొత్తం ఇసుక తిన్నెలు అన్నింటిలోనూ నేనే తిరిగేవాడిని, నదులిక్కులు తిరిగేవాడిని. నేను ఏం చేయను, కాలం కలిసి రాక అక్కడ తిరిగే యోగం విడిచిపెట్టి ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ దక్షారామ భీమేశ్వర దర్శనంతో నా జీవితం చరితార్థం చేసుకుంటున్నాను. గంగా యమునా తీరోత్సంగంలో ప్రయాగలో సదాశివుడైన విశ్వేశ్వరుడి గురించి తపస్సు చేశాను ఒకప్పుడు. నేను నా బొటలవేలు నేల మీద పెట్టి, పుడికాలు బొటలవేలు నేల మీద పెట్టి, ఎడంకాలు పుడి మోకాలు మీదకి చేర్చి, రెండు చేతులు పైకెత్తి ఏకంగా 1000 సంవత్సరముల కాలం మహాతపస్సు చేశాను, ఉగ్ర తపస్సు చేశాను ప్రయాగ క్షేత్రంలో. ఆ ఫలితంగానే నేను కాశీలో ఉండగలిగాను. ఇప్పుడు నా బాధల్లాదే విస్మయము నాకు మదిలోన విస్తరిల్లే పరమధర్మజ్ఞ కాశికా పట్టణమును ఉండు మూఢాత్ముడైనను ఉండు కడకు పోవతలపుడు నీకెట్లు బుద్ధి ఉంటే. నాకు ఆశ్చర్యం కలుగుతున్నది, మహాశ్చర్యం కలుగుతున్నది. ఎందువల్ల? నువ్వు బాగా ధర్మాలు ఎదిగినవాడు, నువ్వు పరమధర్మజ్ఞుడు. ధర్మములు ఏం చెబుతున్నాయి? కాశీ పట్టణంలో ఉండు, అక్కడే మరణించుంటున్నాయి. అటువంటిది కాశీ పట్టణంలో ఉన్న మూఢాత్ముడు కూడా మరో తోటికి వెళ్ళాడు, ధర్మాత్ముడు లేని నువ్వు అన్ని ఎదిగిన నీవు, పురాణములు ఎదిగిన నీవు కాశీ విడిచిపెట్టి అలా వచ్చావు. ఎంత డిఫరెంట్ ఇందులో చెప్పకుండానే చెప్పడం అంటారు, చెప్పకుండా చెప్పడం. కాశీ పట్టణంలో ఉండే మూర్ఖుడు కూడా కాశీ విడిచి ఇంకో తోటికి వెళ్ళాడు, కాశీవాసం చెయ్యాలి అని వచ్చాక మూర్ఖుడు కూడా దీన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అంటే అందరూ కాశీవాసం చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడ, మేము ఇంకా కాశీలో ఉండిపోదాం, ఎక్కడికి వెళ్ళకూడదని వచ్చినటువంటి వాళ్ళు కాశీవాసం చేసేవారని పిలువబడతారు. అటువంటి వాళ్ళల్లో ఎంత మూర్ఖుడైనా ఆ ప్రాంతం విడిచి మరో తోటికి వెళ్ళాడు. నువ్వు పరమధర్మధుడి, అందుకే నాకు ఆశ్చర్యం కలుగుతోంది, కాశీ విడిచిపెట్టి ఎందుకు వచ్చేసావు అని. అప్పుడు ఆయన చెప్పాడు, ఏం చేయను, నేను రావాలని వచ్చానా, నాకు కర్మయోగం కలిగింది ఆయన, నీకు ఒక కారణం నాకు ఒక కారణం అని నేను తీర్థయాత్రకి బయలుదేరాను. తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళినా నేను ఒంటరిగా వెళ్ళాను, ఒకవేళ ఒంటరిగా వెళదామన్నా ఎలాగో రకంగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి తెలిసిపోతే అందరూ వచ్చి పడతారు అంట. ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు నాకు. సమధిక సత్కవీశ్వరులు దేవిని పైల సుమంతులాదిగా శమదమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తొడగూడిరా, క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలం బుద్ధకి భావము భవభక్తియుక్తముగా వచ్చితి కాశికి పుణ్యరాశికి. మహానుభావులైన కవీశ్వరులు, ప్రజ్ఞాశాలులు, మునీశ్వరులు నాకు శిష్యులు ఉన్నారు, వాళ్ళు నాకంటే ఎక్కువ వాళ్ళు లేదా నాతో సమానులు, సామాన్యులు కాదు వారు. జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు ఇత్యాదులందరినీ వెంట పెట్టుకుని 10,000 మంది శిష్యులతో కలిసి నేను భూమండలం అంతా కాలినడకన తిరుగుతూ తీర్థయాత్రలు చూడాలని వెళ్ళాను. కాలినడకన ఎయిర్ ఇండియా, టాటా ఇండిగో, స్పైస్ జెట్లు కాదు, దానాపూర్ ఎక్స్ప్రెస్ లో దానా వేసుకు బయలుదేరడము కాదు, సికింద్రాబాద్ లో 9 బయలుదేరడం అంటే ఏదో దానా వేసుకుని దానాపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళేదో, దానిలో దంతికలు గొంతిక దాకా తింటూ, మధ్య మధ్యలో కాదాలు తింటూ, మధ్య మధ్యలో అవకాయన్నం తింటూ, మధ్యలో నాగపూర్ వస్తే మళ్ళీ లింగయ్య గారి సోదరీమణి చెల్లెలు గారు తెచ్చిపెట్టిన ఆహారం తింటూ, కాఫీలు తాగుతూ, టీలు తాగుతూ, కాఫీ తర్వాత టీ, టీ తర్వాత కాఫీ, మధ్యలో కూల్ డ్రింకులు ఇవి ఐదారు కడుపు కాకపోతే పడుగా అలాగే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండకపోతుంది. డ్రింక్ తగ్గి మళ్ళీ కాఫీ తాగుతారు, కాఫీ తగ్గిన వెంటనే మళ్ళీ డ్రింక్ తాగుతారు, ఆ తర్వాత జంపు గొప్ప లేకుండా టీ తాగుతారు. ఇవన్నీ పుచ్చుకుంటే జరగలేదు. కాలి నడక సాధ్యమైనంత వరకు స్వల్పాహారం చుట్టూ బయలుదేరారు మహత్తులు. వాళ్ళు తీర్థయాత్రలు చేసిన వాళ్ళంటే మనం మహత్తులమే. మరి ఇలా తీర్థయాత్రలు కాలినడకన చేస్తూ 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 ఎంతో భక్తితో, అది కూడా భవభక్తితో, శివుడి మీద భక్తితో, పరమ పుణ్యాల రాశి కైవల్య వారాశి అయినటువంటి కాశీకి వచ్చాం. పాపం వ్యాసుడు అన్నవాడు ఎంత మాట అన్నాడు తెలుసా, వ్యాసుడు మీరు నేను అంటే కాదు, వ్యాసుడు కూడా ఏమి చెప్పుకుందో అన్నాడు. అందువల్ల తీర్థయాత్రల్లోకి వెళ్ళడమే కాదు, పురాణానికి వచ్చే ఉన్న అందుకు శకునం తీసుకురావాలి. శకునం ఎందుకు ఆలోచిస్తారు అర్థమైందా, వ్యాసుడు అన్నాడు ఆ మాటకొని, ఏమి శకునములో తొచ్చితిమో మన్మథ రమను వీడు అహోరాత్రంబులు మేము 7 నాళ్ళ తొలుగుతారు స్వామి ఉపవాసం ఉండి దడిసి తిమిది. ఏమి శకునము ఎదుర్మార్గుడు పిలిచాడో, ఎవడ పిలిచాడో గాని తీర్థయాత్రకి బయలుదేరిన వేళ విశేషం ఏమిటో తెలియదు. నేను కాశీ వచ్చాం 7 రోజులు పగలు రాత్రి కూడా పోయి, ఏదో ఒంటి పూట భోజనమైనా దొరికింది కదా, రాత్రికి ఏం వయసు బుజ్జీయో తెచ్చారు కాదు, ఏదో దిక్మాలకు వేయో వేగపో ఏదో చట్నీ చేసో కొబ్బరి చట్నీయో, అసలు అంటూ మైసూరు బుజ్జీ కూడా లేదు, ఏమీ లేదు. ఏ శకునంలో వెళ్ళామో తెలియదు కానీ 7 అహోరాత్రములు తిండి లేక ఉపవాసం ఉండి దడిసిపోయామన్నాడు. అంటే దీన్ని బట్టి కాశీ వస్తే శివుడు అంత పరీక్షిస్తాడు. అక్కడ జడిసి తిండి పడిన అండంలో వ్యాసుడు అంతటి వాడు కూడా తిండి లేక ఒడిగిపోయి కంగారు పడిపోయి భయపెడతాడు. వ్యాసుడు సామాన్యుడా, బదరీలో 1,000 ఏళ్ళు తపస్సు చేశాడు తిండి లేకుండా తెలుసా, సుకుడు తన కొడుకుగా పుట్టడానికి 100 ఏళ్ళు తపస్సు చేశాడని దేవీ కాగతంలో 8 సార్లు తపస్సు చేసిన వాడు అసలు తిండి లేకుండా కేవలం గాలి పీల్చుకు తపస్సు చేశాడు. కానీ ఇప్పుడు మామూలు మానవుడిగా కాలినడకన తీర్థయాత్రకు రాగానే ఆయన కూడా తిండి తినవలసి వచ్చింది. కాబట్టి కాశీ వచ్చి చలేస్తుందని వీరు ఒప్పటి గొప్పకోవడంలో తప్పు లేదు. ఇది అమ్మవారి పరీక్ష, అయ్యవారి పరీక్ష. కాబట్టి అయ్యా మీకు ఇచ్చే సాక్షన్.
ఓట్ చేసుకోవడంలో తప్పలేదు, ఏం వ్యాసుడే తింటున్నారో తడిసిపోయారు అన్నాడు. మీరు సరిగి తడిసిపోవడం ఆశ్చర్యమే ఉంది.
అంత పరీక్ష ఇక్కడ విశ్వనాథుడు చేస్తాడు. పరీక్షలో నెక్కితే మాత్రం ఇక కైవల్యం ఇస్తాడు. అసలు ఈ వ్యాసుడు ఎటువంటి వాడు, ఈయన నెక్స్ట్ ఎటువంటిది పరీక్షించి ఈయన ద్వారా భీమేశ్వరుడు యొక్క మహిమను చాటాలి, ఈయన చేత కొన్ని పనులు చేయించాలనుకుని శివుడు పాపం వచ్చిన దగ్గర నుంచి 7 రోజులు ఆయనకి మంచినీళ్ళు పట్టుకుండా చేశాడు. గంగాజలం తప్ప ఇంకేం దొరకకుండా చేశాడు. మంచినీళ్ళు పట్టుకుండా అనకూడదు, ఎందుకంటే గంగ ఎవరికైనా ఇంత తీర్థం ఇస్తుంది కనుక. అప్పుడు 7 రోజులు గంగను కలిసారు, వాటర్ బాటిల్స్ వచ్చేందుకు. అది గురువు గారు మహిమ అండి. సరే పాప 7 రోజులు ఆచమనం చేసి సంధ్యావందనాలు చేసుకుని వీధుల్లోకి వచ్చేవారు. నిజంగా అక్కడ అందరికీ భిక్ష దొరికేదండి, ఎవరింటికన్నా భిక్ష పెట్టలేదు. గేహములకేగి భిక్షాన్ దేహి అనన్ వేట ఒక పది ఉరత అయినన్ సౌహార్దంబున త్రిడ్డిండాహారము పెట్టదయ్యి ఆ దినములలో. ఇంటింటికి వెళ్ళి భిక్షాన్ దేహి అంటే ఆ ఊళ్ళో ఒక పది ఉరత కూడా ఇక్కడ తిరుగుతున్నాడు అనమాట. ఇంతమంది పతివ్రతలు ఉన్నారే కాశీలో, ఒక్క పతివ్రత కూడా ప్రేమతో మంచి మనస్సుతో ఒక్క గరిట అన్నం పెట్టలేదు. త్రిడ్డు అంటే ఒక గరిట అనమాట, ఒక గరికడ అన్నం పెట్టలేదు, పెట్టడు అన్నం పెట్టలేదు. పూర్వం విశ్వేశ్వరుడు దివోదాసు అనేవాడిని దీనికి రాజుగా చేశారు. ఆ దివోదాసుడు శ్రీ విశ్వేశ్వరుడు యొక్క కటాక్షంతో ఎంతో ధర్మబద్ధంగా భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన పరిపాలనలో ధర్మం 4 పాదాల వర్తిల్లింది. అటువంటి చోట భిక్షాలబ్ధి లేకపోయింది వాడు. ఇక్కడ వ్యాసుడికి వచ్చిన బాధ ఏమిటంటే ఆయనకి తిండి లేకపోతే తట్టుకుంటాడు. ఆయన పక్క వాళ్ళు ఉన్నారు కర్మ, ఒకడు షుగర్ పేషెంట్, ఒకడు వగర్ పేషెంట్, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు. శిష్యులు చూసి గురువు గారికి బాధగా కూర్చున్నారు తట్టుకోవడం. వాడెన్ సుమంతుండటి క్లేశం బందిది పైల జైమినులు దుఃఖించను మదిన దేవలుండా శాంతం దురుజూచే దాల్భ్యుడు ఉదరోదగ్రక్షుధాక్షోభచే కాశీ పట్టణ విప్రవాటి కల భిక్షాలబ్ధి లేకుండుతం. వైశంపాయనుడని ఉన్నాడు, భారతం చెప్పిన వాడు ఆయన. వ్యాసుడికి ఎంతో ఇష్టుడైన శిష్యుడు, ఎదురువేదం ఆయనే పుచ్చుకున్నాడు. అంతటి గొప్పవాడు అలా ముడుచుకుపోయాడు, కదిలిపోయాడు, వాడిపోయాడు. సుమంతుడు, సుమంతుడు అని ఒకడున్నాడు, వాడు చాలా బుద్ధిమంతుడు పేరు, వాడు కూడా వాడిపోయి ఆయన ఒకటి వాళ్ళాడేశాడు. మయిలుడు జైమిని చాలా దుఃఖం పొందారు, అలిసిపోయారు. ఇంకా దాల్భ్యుడు అని ఒకడు ఉన్నాడు, వాడైతే ఏడవడం మొదలెట్టాడు, దుఃఖించేసేటట్టుగా. గురువు గారు మిమ్మల్ని నమ్ముకుని వచ్చారు పంచకులసి అందరికి, నాకు తిన్నట్టు కూడా ఏడిపించేస్తారు బాబోయ్, మీ ఆర్గనైజేషన్కి మీకు అన్నం బాబోయ్, ఏడవడం మొదలెట్టాడు వాడు ఆ రోజులు. ఇప్పుడు కాదు, దుఃఖించని దేవతుడు. ఇక ఈ దేవతుడు అనేవాడు ఆశాంతాలు చూచాట, అంటే దిక్కులు చివరిదాకా చూశాడు, ఇలా కొంత మొదలెట్టాడు. ఎవడైనా అన్నం తెస్తారేమో, ఎవరైనా బజ్జీలు తెస్తారేమో, అదేదో సేమియా ఉప్మా తెస్తారేమో, కట్టు పంకలు తెస్తారేమో, ఇలా ఇలా చూడటం మొదలెట్టాడు. పాపం అన్ని దిక్కులకి చూస్తున్నాడు, ఎవడు పడి వారాహి దేవుడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి ఎవడు తేవకల్లా. ఇక ఈ లోపల అంతకంతకీ ఆకలి తిరిగిపోతూ ఉంటే ఒకరి తర్వాత ఒకళ్ళ మొహాలు వెళ్ళాడేసుకుని, ఈ గురువు గారితో ఎందుకు వచ్చావరా బాబు, ఈసారి ఆర్గనైజేషన్ ఎలా ఉంది ఎవరు బాబు అనుకుంటారు. గురువు గారు అక్కడ ఎన్నోసారి పెట్టించారు, ఈ ఒక్క పూట విశ్వేశ్వరుడు పరీక్షిస్తూ ఉంటే తిట్టుకోవడం మొదలెట్టారు. అలా తిట్టుకోకూడదు మరి, ఈ కథలో ఉన్న గొప్పతనం అదే మరి. ఎప్పుడైనా కొంచెం పరీక్షలు ఎదుర్కోవాలి. అన్ని వేళ మీ దగ్గరికి వచ్చి పెడతా ఏంటి రెడీగా రోడ్లోకి పెసరట్టు ఉప్మా, ఇలా ఆకాశంలో వచ్చి రోడ్లోకి వెళ్ళిపోతుందని చెప్పారా. కాశీకి వస్తే కొంచెం ఆ మాత్రం పడతాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, జాయ గురుదేవాన్ని ఈ ఆర్గనైజేషన్ తో పెట్టించుకోకుండా ఎక్కడైనా ఇడ్లీ పెసరట్టు వదిలి అక్కడికి వెళ్ళి వాళ్ళు వేసేస్తారు, అలా ఉంటారు. ఆ మాత్రం వాళ్ళు తెలియదట్లు వాళ్ళు పడాలి. సరే ఏది ఆమైతేనే మొత్తం మీద ఇక్కడ అంతా వాడిపోయాను, వాడిపోయాను. ఎనిమిదో రోజు వచ్చింది. ఈ రోజైనా సరే ఎక్కడ నేను అన్నం పుట్టకపోతున్నా అన్నది క్లుప్తంగా చెప్పకపోతే ఈ రోజు అంతా దీనికి వెళ్ళిపోతుందని కొంచెం క్లుప్తంగా చెప్పవలసి వస్తుంది. ఏంటి వెళ్ళినా లేదు పొమ్మంటున్నారు. అందుకని 8వ రోజు పొద్దుటే లేదు శుభ్రంగా స్నానం చేసి మణికర్ణికా కట్టలో అక్కడ చలికాలం మీద ఒకే చోట దిగలేదు కదా, అందరికీ సంకల్పం అని చెప్పలేదు కదా, అందరూ ఎవరు అన్నాడు చెప్పుకున్నారు, దిగారు స్నానాలు చేశారు. స్నానాలు చేశాక సంధ్యావందనం చేసుకుని మంచి విభూతి పెట్టుకుని ఇక బయలుదేరారు. అందరూ ఒకే వీధికి పెడితే అడిగిపోతారు ఎంతమంది పెడితే, అందుకని ఓ 100 మంది ఒక వీధికి, ఇంకో 100 మంది ఒక వీధికి, ఇలా అన్ని వీధులకి తిరిగారట. ఏమంటే 10,000 మంది ముష్టికి వస్తే అవుతారండి ఇంట్లో వాళ్ళు అడిగిపోయి అమ్మవారు పారిపోతారు. శాలక్షిమాత ఆలయంలో అభిషేక్ గారికి గురువు గారు 12 మంది గంటల లోపలికి వచ్చేటప్పుడు మిగతా మీ జనాలు చూస్తే అడిగిపోతూ ఉంటారు మా వాళ్ళు. కాబట్టి అప్పుడు మరి ఏం చేస్తాం కొన్ని విషయాలు, అందరూ తల్లి పట్టుకు వెళ్ళారు. ఓ ఇంటికి వెడితే దేవకార్యంబునేడనెరవయోర్చు, ఇవాళ మా ఇంట్లో దేవకార్యం జరుగుతోంది, తలుపు తీయడం కుదరదని ఒక ఆవిడ. ద్వాహకవాటంబు తెరవదు బంధితయోర్చు, ఓ ఇంటికి వెళ్ళి తలుపు కట్టుకుంటున్న తలుపే తీయదు ఒక ఆవిడ, మళ్ళీ గట్టిగా కొడితే తలుపులు తగిలిపోతే ఎవడిస్తాను నువ్వే కట్టుకోవాలి డబ్బులు అంది. ఇంకొక ఆవిడ ఒక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డెట్టి జాగ్రత్త అండి. ఇంకొక ఆవిడేమో ఇవాడ పిత్రుల కార్యం మా ఇంట్లో ఇవాడ తద్దినం అంది. కర్మగారు ఇదేం తద్దినం కదా బాబు, ఇది ఎక్కడ తద్దినం అనే పాఠాలు పుట్టిందనమాట, ఇవాడి తద్దినం రావాలనుకున్నారు వీళ్ళు. ఈ విధంగా ఎక్కడ చూసినా వాళ్ళకి భిక్ష లేదు, తలుపులు తీరు, విసుక్కుంటున్నారు, కసుక్కుంటున్నారు, పొమ్మంటున్నారు, మొహం మీద డబ్బాలు తలుపేసింది కాబట్టి ఇంకా అయ్యో ముక్క మధ్యలో పడి అక్కడ ఉంది. ఈ గందరగోళం ఇలా జరగగా జరగగా అందరూ కూడా విసిగిపోయి మధ్యాహ్నం 12 గంటకి అన్ని రోడ్లు తెలిసి ఒక జంక్షన్ ఉంది కోడలి, ఆ కోడల దగ్గర మధ్యాహ్నం పూట బలియన్నం కొంత వేస్తారు, అంటే వండిన అన్నాన్ని నివేదనగా దాని మీద వేస్తారు. అటువంటి ఆ సక్రా యొక్క చోటు వచ్చారు స్తంభం దగ్గరికి. అప్పటికే వేదవ్యాసులు వారు వచ్చారు గురువు గారికి చూస్తున్నారు, శిష్యులతో గురువు గారి దగ్గర చెప్పలేమన్నా ఉందని ఆయన చెప్తే నా తిరిగేశాడు. అది వచ్చి నుందని డెప్పలా ఉంది అంటే నా దగ్గర ఏమీ లేదని. ఇప్పుడు శిష్యులకి చూశాడు అందరూ ఇలా అయ్యే తిరిగేశాడు, ఎవరి దగ్గర లేదు, వాడు తెస్తాడని వీడు, వీడు తెస్తాడని వాడు, అందరూ ఎదురు చూస్తున్న వాడు అంతా వెంటనే కింద చతికిలు పడిపోయారు. మారు అడ కూడా చతికిలు పడిపోయారు. పడవ దొరకదే అదే నదిలో దూరు కూర్చున్నట్టుగా, మళ్ళీ సీటు దొరకదేమో అని నదిలో ఎక్కి కూర్చున్నట్టుగా ఎక్కడ వాళ్ళక్కడ చతికిలు పడిపోయారు. చూడండి వ్యాసుడికి ఆ పూట ఒక పక్కనేమో ఆకలి, శిష్యులు ఏడుస్తున్నారు, పైగా ఎక్కడికి వెళ్ళిన అవమానం, చీ పండు అనే మాటలు ఎప్పుడు వినలేదు ఆయన కర్మయోగం వల్ల. ఇప్పుడు అవన్నీ కొత్త కొత్తలాడించే శరీరాన్ని నిష్ఠురక్షుదిత దుష్క్రోధాంధకారం బుచే చక్షుండును చెమ్మ చీకటులుగా సమరంభ సంభద్గతిల్ ప్రేక్షాక్షత్రులు భీతి నందకడు ముద్రేకించి హస్తంబునం భిక్షాపాత్రము రాతి మీద శతధాభిన్నంబుగా వైసి. కడుపులు అంతకంతకి పెరిగిపోతున్న ఆకలి బాధ, ఆకలి వల్ల కళ్ళు బయర్లు పంపుతున్నాయి, పైన సూర్యుడు మండుతున్నాడు, ఓ పక్కన కడుపు మండుతోంది, దానివల్ల రెండు కళ్ళు చిమ్మ చీకట్లు అయిపోయినాడు, అలా కళ్ళు బయలుదేరి చీకటి అయిపోయి పక్కన చూస్తున్న శిష్యుడికి భయం వేసింది. మా గురువు గారికి ఎప్పుడెంత కోపం రాలేదు, ఇలా కళ్ళు తిరగడం అనగా ఇదేమంటారు మొదటిసారి గురువు గారు ఇలా రెచ్చిపోతున్నారని వాళ్ళు అడిగిపోతున్నారు. అందుకని చూస్తున్న ఛాత్రులు అంతకంతకి భయపడుతూ ఉండగా ఉద్రేకంతో చెమటల ముఖం నుంచి కింద కాలిపోతూ ఉండగా చేతిలో ఉన్న భిక్షాపాత్ర కొండతో చేసింది కదా, మట్టితో చేసిన పాత్ర కాలుస్తారే కొండ చెప్పు లాంటిది, ఆ చెప్పని ఆ బల్యన్నం వేసే ఆ రాతి మీద ఒక్క దెబ్బ పటక్కడ కొట్టేశాడు, 3 ముక్కలే కింద పడిపోయాడు. లెక్కారా అనుకోండి, సతదాభిన్నంగా వేశారంటే ముక్కలు ముక్కలు అయిపోయిందని అర్థం. ఈ విధంగా పారవేసి ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, కాశీనే శిక్షించాలనుకున్నాడు. ఓ పక్కన శిష్యుడు చెప్తున్నారు, కోపము సంస్థాపిత పాణి పద్మయుగ సంఘటిత అంజలి బంధులై మహాతాపస శిష్య బృందములు ధర్మ పథంబులు తెలిపి చెప్పగా శాప జలంబు పూలితి ప్రశాంతి విహీనత ఏమి చెప్పుదు. పక్కనున్న శిష్యులు గురువు గారు ఎందుకంత కోపం, మా మాట వినండి, మీ కోపాన్ని తగ్గించుకోండి, మినిశ్రేష్ఠ మీకు కోపం పనికిరాదు, కోపం పనికిరాదని భారతంలో చెప్పారు మీరు ఎంతో మందికి. కాశీలో పాపం పొందితే ప్రమాదం అని కూడా చెప్పారు. కాశీలో మాట వరుస కూడా పాపం తెచ్చుకోకూడదు అని ఎంత ఆకలి బాధలో ఉన్నప్పటికీ శిష్యులే కొంచెం గురువు గారిని హెచ్చరిస్తూనే ఉన్నారట. ఏం చెప్తాం, ఆ పూట శిష్యులే గురువులు అయ్యారు, కానీ గురువు గారు శిష్యుడి కంటే తగ్గిపోయాడు పాపం. కారణం శిష్యుల బాధ చూడలేక పాపం. వాళ్ళు ధర్మం చెబుతున్నా వినిపించుకోకుండా ఏమైనా ఈ కాశీని శపించి భస్మం చేసేస్తారంటూ పళ్ళు పటపట కొలుగుతూ శాపజలం పుచ్చుకోవడానికి కమండలం దగ్గరికి వెళ్ళాడు. ఎంత శాపం తెలుసదయ్యా, మాభూత్ త్రైపూరుషి విద్య, మాభూత్ త్రైపూరుషంధనం, మాభూత్ త్రైపూరుషి ముక్తి, కాశ్యాం నివసతాం సదా. ఈ కాశీలో శాశ్వతంగా నివసించే వాళ్ళకి మాత్రమే శాప పెట్టాడంటూ ఎంత కోపంలో కూడా ఔచిత్యం పాటించాడు. కాశీలో ఉన్న అందరినీ శపిస్తే మనగొట్టి వాళ్ళు తీర్థయాత్రలకు వచ్చేవాళ్ళు అవైపోతాం. అందుకనైనా ఈ తీర్థయాత్రలకు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాకుండా కాశ్యాం నివసతాం సదా, ఎల్లవేళలా కాశీలో నివసించే వారికి మాత్రం, అంటే శాశ్వతంగా కాశీలో ఉండేవారికి మూడు తరముల పాటు, అంటే ఈయన ఆయన కొడుకు మళ్ళీ ఆయన కొడుకు ఇలా మూడు తరముల పాటు విద్య లేకుండా పరికి వాళ్ళ వాళ్ళు అయిపోదురుగాక, డబ్బు లేకుండా పోగాక, ముక్తి లేకుండా పోగాక మూడు తరములు అని చెప్పించాలనుకున్నాడు. అనుచు శపింపబూనునై అవసరమున ఏమి చెప్పుదురో సంయమేంద్ర వంద్య, ఉదినగుని కంపమందుచు నుండి గాని శాపజలమందుకో కేలు సాగదయ్యే. అగస్త్య అదే విచిత్రము, ఇలా శపించాలి అని మనసులో అనుకున్నాను. శాప పెట్టాలంటే ఏం చేయాలి, చేతులకు నీళ్లు తీసుకుని మంత్రజనం మంత్రం జపించి ఈ శాప ఏమనుకుంటున్నాడో ఆ మాటలని నేల మీద నీళ్లు చల్లాలి. అలా నీళ్లు చల్లితేనే శాపం పెట్టినట్టు అవుతుంది. కానీ నోట్లో మాట నోట్లో స్తంభించిపోయింది, మాట రాదు, నా శరీరం అంతా ఉడికిపోతుంది, ఏమిటో తెలియదు. శాపజలం అందుకోవడానికి ఈ చెయ్యి వెళ్ళడం లేదట, స్తంభించిపోయింది, చెయ్యి బిగుసుకుపోయింది. కమండలం ఉన్న చెయ్యి ఈ చెయ్యి బిగుసుకుపోయాయి. కమండలం నీళ్లు చేతిలో పోసుకునే అవకాశం లేకుండా పోయి కాశీని చెప్పించడం వాటిల దాంతో ఆయన శరీర స్తంభం అయిపోయిందట. మాట రాదు, చేతులు పని చెయ్యం, చచ్చుపడిపోయి. సరిగ్గా ఆ సమయంలో ఏమైంది, అక్కడ పెద్ద విశాలమైన భవనం ఉంది, మంచి మేడ, ఆ మేడ దగ్గర అరుగుంది, ఆ అరుగు దగ్గర పెద్ద సింహద్వారం ఉంది. ఆ సింహద్వారం తెలుసుకుని కాస్తంత దుట్టు తెలుపు కాస్తంత దుట్టు నలుపుగా ఉన్న ఒక ఆవిడ వచ్చిందనమాట. నిన్న చెప్పాక తిలకందుల స్త్రీ నటింపని, ఆవిడకి తల వెంట్రుకలు కొన్నేమో నువ్వుల్లో నల్లగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి. అటువంటి ఆవిడ ఒక ముత్తైదు వచ్చింది. ఆవిడ ఎవరో ఎవరో ముత్తైదు. ఆవిడ చక్కగా పసుపు పూసినట్టు వచ్చి బొత్తు కూడా పెట్టుకుంది, నడలో నగలు కూడా నగదగలాడుతున్నాయి. అటువంటి ఆవిడ మునీశ్వర సంయమివరాయుటి రమ్మని పిలిచి, ఎంత తెలిసిందండి ఆవిడ, ఇంద్రియ నిగ్రహం కలిగిన మహానుభావాయుటి రమ్మంది, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడట. ఇప్పుడు మనం ఎవరినైనా పెట్టాలంటే వేరు పెట్టుకర్లా, ఏ భరత కుమారులంటే మంచివాడిని, అస్సలు కోపం లేదు. శాంత పురుష ఇలా రమ్మనంటే ఆ మాత్రం తెలియదేంటి, ఆయన విధంగా శాంత పురుషుడు అండి, ఆయన ఎప్పుడు కోపం రాదు, ఆయనకి అస్సలు కోపం రాదు అనే విషయం సర్టిఫికేట్ వాళ్ళు ఆవిడ ఇస్తుంది కావాలంటారు. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే సహజంగా ఇప్పుడు ఈయన శాపం పెట్టాలనుకుంటున్నాయని ఇంద్రియ నిగ్రహం గలవాడట. సంయమివరా అంతే కదా, వేద పురాణ శాస్త్ర పదవీ కాశీకానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరా విదురమ్మని చీరే హస్త సంజ్ఞాధరమొప్పరత్న కటకాభరణం గల్లు గల్లన. ఆవిడ చూస్తే వేద శాస్త్రాల యొక్క స్వరూపంలో కనపడుతుంది. ఆవిడకి దూరంగా లేదంటే ఆవిడే వేదస్వరూపుడు, వేద మాట శాస్త్ర మాట పురాణ మాట. అటువంటి ఒక పెద్ద ముత్తైదు ఆ కాశీకానగరంలో ఉన్నటువంటి మహాత్ముడు విశాలాక్షి మాత అన్నపూర్ణ మాత మాతృస్వరూపుడే ఆవిడ. ఏమయ్యా సంయమి వరా, ఓ అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం కలిగిన మహాత్మ ఇలా రమ్మని పిలిచింది. ఆవిడ చేతికి కణుకి ఇక్కడ దక్కదు, రత్నాలు కాపాడం చేసిన బంగారపు గాజులు ఉన్నాయి, అవన్నీ చేతితో పిలుస్తూ ఉంటే గల్లు గల్లు శబ్దం చేస్తాయి. చేతి గాజులు కాళ్ళ గజ్జలు కూడా గల్లు అంటున్నాయి. అమ్మయ్య అనుకున్నాడు ఆయన, వచ్చేసాడు. ఏం బాబు ఏడు దినములు అన్నం లేకపోతే ఈ మంత్రానికి ఏడుస్తారా? ఏడు దినములు అన్నం లేకపోతే ఏడ్చేవాడు నువ్వు తపస్సు ఏం చేసేవయ్యా బాబు అని ఒక పురాణ పద్యంలో తిట్టింది. ఎట్టు పురాణము పదిహేను ఎనిమిది చెప్పింది అని మరో పద్యంలో తిట్టింది. అసలు పద్దెనిమిది పురాణాలు ఎలా రాసేవారా ఆయన? నువ్వు ఈ మాత్రం ఆకలి వేసింది ఐదు నిమిషాలు అన్నానికి ఆగలేవు. అటువంటిది పద్దెనిమిది పురాణాలు రాసావా? నువ్వు రాసిన పురాణాలను మళ్ళీ అందరూ ఇంగ్లీష్లోకి హిందీలోకి ట్రాన్స్లేట్ కూడా చేస్తున్నారా? నువ్వు పెద్ద పౌరాణికుడిగా అని ఒక పక్కన తిట్టింది. అంటే ఇక్కడ వ్యాసుడు రాసుకుంటాడు ఇది గుర్తుపెట్టుకోండి. నేను వీడు రాసింది కాదు, మహాత్ములు వాళ్ళు. ఏ ఆయన గురించి అది గొప్పగా రాసుకోకూడదా? ఇంత గొప్ప వ్యక్తి, నేను కాశీ వెళ్ళాను, ఉపవాసం ఉన్నాను, నాకేం కోపం లేదని చెప్పుకోవచ్చుగా. పరీక్షలో నెగ్గడం కష్టం, నెగ్గితే ఎంత లాభం, నెగ్గకపోతే ఎంత నష్టము అనేది ఏ మాత్రం దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పారు వాళ్ళు మహాత్ములు. అటువంటి వాళ్ళకి పొలాలు అట్టగట్టి వాళ్ళ అర్థమైన రోజులు తిట్టడం మొదలు పెట్టాడు బోడి ఛానల్ పెట్టి. ఈ అజ్ఞాన సమితులు వాళ్ళు వాళ్ళు ఎక్కడ మాట వరుసు కూడా అసత్యాలండి. నేను ఆకలి పెట్టుకోలేకపోయాను రాసుకున్నాడు. ఆత్మ చరిత్ర అంటే అంత బాగా రాసుకుంటాడు. అందుకని విష్ణు స్వరూపుడు అన్నాను. నిజం చెప్పాలంటే ఇదంతా కూడా ఆ మహాత్ములాడే ఒక గొప్ప అంతా నాటకం. ఇది ఒక లీల లేకపోతే ఆయనకి ఆకలి వచ్చి ఆయన మహానుభావుడు ఏం తెలుసుకుంటే ఏం చేయలేడు కనుక సూర్యుడికి ఆయనకి ఆ మాత్రం బంధం లేదా? కాశీలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని లోకానికి తెలియచేస్తూ వాళ్ళు అంటే ఒక అంతర్ నాటకం ఇది. అలా తిట్టేవాడు, సరే ఏం చేస్తాం, నువ్వు మహాత్ముడు కనుక ఏమనకూడదు, వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి సంధ్య వార్చుకుని వాచ్యానికి సంధ్య రెండు భోజనం పెడతానని అమ్మాయి అనుకున్నాడు. అయినా కంగారు పడలేదండి, ఆ మాత్రానికే కంగారు వాడు ఇప్పుడు వచ్చేస్తాం అనలా. తల్లి తల్లి ఇన్ని దినాలకే నీయు సుధాధార రసస్య సుఖియోపచేయు పలుకు ఎట్లో వింటిని వీటిలో పిల్లా కొన్న కథాననే నొకటనే భిక్షానకు వచ్చును ఎల్లం శిష్యుల గుంచు వచ్చును నిజంబు ఏర్పాటుగా తెలుపుమా. తల్లి కాశీ వచ్చి ఏడు రోజులు గడిచి వాడు ఎనిమిదో రోజమ్మా, ఇన్నాళ్ళు ఒక్క మంచి మాట వినలేదు, ఏ ఇంటి నుంచి ఇంత అన్నం పెడతావు అనే మాట వినపడలేదు. ఎనిమిదో రోజు నీ ద్వారా అమృతం వంటి ఒక వాక్కు విన్నాను. అన్నం పెడతానని పిలవడం అమృతం వస్తుంది, అమృత ప్రవాహంలో ఉంది నాకు. నా మనస్సుకి ఆనందం కలగజేసి సుఖమిచ్చే పలుపు నువ్వు చెప్పావు. అయినప్పటికీ నువ్వు పిలిచావని చేతులు ఊపుకొని భోజనానికి రాలేవు. ఎందుకంటే నా వెనకాల 10,000 పీపుల్ ఉన్నారు, 10,000 మంది శిష్యులతో ఉన్నాను. నువ్వు పిలిచావు నేను ఒక్కడి వచ్చి భోజనం చేస్తే ఎలాగవరి? నేను ఒక్కడే భోజనానికి రానా, మొత్తం శిష్యులందరినీ వెంట పెట్టుకురానా? నీ ఏర్పాటు ఏమిటి, నువ్వు ఎంతమందికి పెట్టగలవు? ఒకరికా, 10 మందికా, అందరికా? చూసారా, అది గురు ప్రేమ అంటే. వచ్చింది కదా కాశీ అంతా అనొక్కడు గుడుకు గుడుకు తగ్గిస్తాడు, గురువు ఎత్తుకుంటాడు. శిష్యుడు తగ్గారా లేదా చూసుకోవాలి, శిష్యుడికి అసలు ఇష్టట్లు అన్నం వేసుకుంటున్నాడో లేదో చూసుకోవాలి. చూసుకుంటే వాడిని గురువు అంటారు. మహాత్ముడు కనుక ఆయన ఏం చేశాడు, ఎంతమందికి పెడతావు?